ఇప్పుడు రెండవ మనువు కథ చెబుతున్నాను వినమని మార్కండేయుడు క్రోష్టుకి రెండవ మనువు కథ చెప్పాడు. ఈ రెండవ మనువు ఎప్పుడు పుట్టాడు, ఈయన కథ ఏమిటి, ఈ కమామిష ఏమిటి? బాగా ప్రాచీన కాలంలో వరణ, అసి అని రెండు ఉపనదులు ఉండేవి. ఈ చిన్న నదులు కాశీ దగ్గర గంగలో కలిసిపోతాయి. వరణ ఒకవైపు నుంచి, అసి ఒకవైపు నుంచి వచ్చి గంగలో కలుస్తున్నాయి. ఈ రెండు నదులు కలుస్తున్నటువంటి సంగమ ప్రాంతం మధ్యలో ఉంది కనుక ఇది వరణ, ఇది అసి. ఈ రెండు గంగలో కలుస్తున్న మధ్యలో ఉన్న ఊరు వరణాసి. అదే వరణాసి, వారణాసి, వారాణసి అనే పేర్లతో ప్రసిద్ధికి ఎక్కింది. ఈ రెండు నదుల్లో ఒక నది అయిన వరణ అనే నదీ తీరంలో ఒకప్పుడు ఒక గొప్ప పురం ఉండేదట. వరణాయాస్తటే పూర్వం అరుణాస్పదపురం. పూర్వం అరుణాస్పదం అని ఒక ఊరున్నది. ఇప్పుడు ఆ ఊళ్ళు ఉన్నాయో లేవో కాలక్రమేణ ఊళ్ళ పేర్లే మారిపోతున్నాయి కదా. కాలం మారిపోతూ ఉంటే ఊళ్ళ పేర్లు మారిపోతూనే ఉంటాయి. ఏమంటే ఇక్కడ నుంచి మన అదృష్టం ఏంటంటే ఈ చరిత్రని, ఇప్పుడు రాబోయే స్వారోచిషమను యొక్క చరిత్రని సంస్కృతంలో వేదవ్యాసుల వారు దాదాపు 1000 శ్లోకాల్లో రాశారు. అంత అపూర్వగాథని తెలుగులో మారణ మార్కండేయ పురాణంలో చాలా అందంగా 250 గద్యపద్యాల్లో రాశాడు. ఆ తర్వాత మరొక పుణ్యాత్ముడు తయారయ్యాడు. ఆయనే అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, అష్టదిగ్గజాల్లో పెద్దవాడు. ఆయన ఈ స్వారోచిషమను సంభవాన్ని కేవలం 250 పద్యాల్లో మార్కండేయ పురాణంలో మారణ రాసిన దాన్ని 628 గద్యపద్యాల్లో స్పష్టంగా వివరించాడు. దానికి మను చరిత్ర అని పేరు. ఆ చరిత్రని కృష్ణదేవరాయలు రాయించి అంకితం పుచ్చుకొని ఆయన కాలికి గండపెండేరం తొరిగేట. ఈ కథ అయ్యాక దాన్ని బట్టి ఎంత గొప్ప కావ్యం ఆలోచించండి. మను చరిత్రం బంధు కొనువేళ పల్లకి ఒకకేళ పట్టి ఎత్తి పల్లకీలో కూర్చోబెట్టి తను మోసేట. బిరుదైన ఘన గండ పెండేరమునకి ఇవి తగుదంచు కాలికి తానే తొడిగి అని పాపం అల్లసాని పెద్దను రాసుకుంటాడు. ఈ గండ పెండేరానికి నువ్వే అర్హుడివని ఆ రోజుల్లో కేజీ బంగారంతో మళ్ళీ గండ పెండేరం చేయించామంటే గండపెండేరమే కానీ అందులో గండము లేదు, పెండేరము లేదు. అలా ఉంటాయి కొన్ని చోట్ల. కంకణం వేస్తారు, కంకణంలో బంగారం ఎంత ఉందో వెతుక్కోవాలి మనం. కానీ ఆయన కేజీ బంగారంతో అంత బరువు అద్భుతమైన గండపెండేరం చేయించి కాలికి తొడిగాడు. కోకట గ్రామాది అనేక అగ్రహారంబులు అడిగిన తావుల ఎందునిచ్చే ఈ మరు చరిత్ర ఎంత గొప్పదంటే ఆ అద్భుతమైన కథ రాయించుకుని విని అంకితం పొంది ఆయనకు అగ్రహారాలు ఇచ్చాట. అది కూడా కోకట అని ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామం అంత సస్యశ్యామలం. అటువంటి ఎన్నో అగ్రహారాలు ఇచ్చాట. ఇన్ని ఇచ్చిన కృష్ణరాయలు చచ్చిపోతే ఏడుస్తూ పెద్దను రాశాడు. ఇలా ఇచ్చినటువంటి ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనాయని నోరార పిలుచునట్టి కృష్ణరాయలతో దివికి ఏగలేక బ్రతికి ఉన్నాడ జీవచ్ఛవంబ పోలి అన్నాడు పాప ఆయన. అంటే ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. అటువంటి కృష్ణదేవరాయల విగ్రహం ట్యాంకు బండి మీద ఉంటే దాన్ని కూలగొట్టేశారండి. ఎంత ప్రాంతీయ భేదాలు ఉన్నా విగ్రహాలు ఏం చేస్తాయి మిమ్మల్ని? ఇదే చేయవలసిన పని. మనం అందరం కవుల్ని, కవిరాజుల్ని పోషించాలి. నాకు ఎంత బాధ అనిపించేదంటే ట్యాంకు బండి మీద ఆ విగ్రహాలు విరగొట్టినప్పుడు అందులో కృష్ణదేవరాయలు ఎటువంటి మహారాజు ఆయన. ఆ అవడానికి ఆయన కన్నడం వాడు. అటువంటి కన్నడం వాడు తెలుగులో పాండిత్యం తెచ్చుకుని తెలుగు కవులు 8 పోషించి భువన విజయం అనే సభను ఏర్పాటు చేసి తిరుపతిని అపూర్వంగా తీర్చిదిద్ది ఎంతో సంపదించి సింహాచలానికి బోలెడంత దానం చేసి ఎప్పుడు తెలుగులో కావ్యం రాశాడు. ఆముక్తమాల్యద అనే కావ్యం తెలుగులో రాశాడు ఆయన. సంస్కృతం తప్ప తెలుగులో రాయకూడదు అనుకున్నవాడు తెలుగులో ఆముక్తమాల్యద అనే కావ్యం రాశాడు. మదాలసా చరిత్ర ఉందే మీకు చెప్పాను, అది సంస్కృతంలో రాశాడు. మదాలసా పరిణయం, జాంబవతి పరిణయం ఇలా రాసిన మహానుభావుడు అండి ఆయన. ఎంత కోపం వచ్చినా మహాత్ముల జోలికి వెళ్ళకూడదు. కొంతమంది అసాంఘిక శక్తులు ఉంటారు, వాళ్ళు అన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా నాశనం చేస్తారు. ఆ టైంలో దేవుళ్ళని పగలు కొడతారు వాళ్ళు. ఎందుకు చెప్తానంటే మనం అదృష్టవంతులం కనుక ఆ అల్లసాని గారి యొక్క పద్యాలు కూడా చెప్పుకోగలుగుతున్నాయి వాళ్ళ. అటువంటి పుణ్యాత్ములైనటువంటి కవులు పుట్టిన దేశంలో పుట్టాం. కవుల్లో అష్టదిగ్గజాలలో ఆయనకున్న స్థానం వేరు. ఆయనకు ఆంధ్ర కవితా పితామహుడు. పితామహుడు అంటే బ్రహ్మ. ఆంధ్ర కవిత్వానికి బ్రహ్మన్నారాయణ. ఆయనని గురించి చదవకుండా తెలుగు నేర్చుకున్నవాడు ఉండడు. మేమందరం చిన్నప్పటి నుంచి నాకు 5వ ఏటో ఒక మహానుభావుడు నేర్పాడు. ఉంగుటూరు అనే ఒక ఊళ్ళో 1 ఏడాది ఉన్నారు మా నాన్నగారు. నాన్నగారి దగ్గర చదువుకున్న శిష్యుడు ఉండేవాడు తల్లాప్రగడ సుందరశివరావు గారు. నాకు 5 ఏళ్ళు కూడా లేవేమో 4 ఏళ్ళు ఉన్నాయో. నేను 1 1 66 పుట్టాను. అరవై తొమ్మిది మూడేళ్లే నేను నా మూడో ఏట ఆయన ఈ మహాకావ్యంలో రెండు ఆశ్వాసాలు కంఠస్థం చేయించాడు. అప్పటి నుంచి నేను అలా చదువుకుంటూనే ఉన్నాను. ఎందుకు చెప్తానంటే పిల్లలకి నేర్పండి అది, అల్లసాని పెద్దన కావ్యం కంఠస్థం చేసే యహం పరం రెండూ వస్తాయి. అద్భుత భావనలు అందులో హిమాలయ పర్వతాన్ని ఆయన వర్ణించినటువంటి తీరు వినాల్సిందే. ఆయన రాస్తాడు, వర్ణాద్వీపవతి తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై సౌధ సుధా ప్రభాధవళిత ప్రాలేయరుమండలీ హరిణంబై అరుణాస్పదం వనగా ఆర్యావర్త దేశం పునన్ పురముప్పున్ మహికంఠహార తరళ స్ఫూర్తిన్ విడంబించుచున్. ఈ భూమండలంలో వింధ్యపర్వతం ఒకటి, హిమాలయ పర్వతం ఒకటి, ఇలాంటి పవిత్ర పర్వతాలు కొన్ని ఉన్నాయి. ఈ పవిత్ర పర్వతముల మధ్యలో ఉన్న స్థలమునకు ఆర్యావర్త దేశం అని పేరు. ఆర్యావర్తం అంటే శ్రేష్టమైనది, పవిత్రమైన కొండల మధ్య ఉన్నది అని అర్థం. అంతేగాని ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారని బ్రిటిష్ వాళ్ళు చెప్పిన కథలు వినకండి. ఆర్యులు ద్రావిడులు ఇదంతా ఉట్టి బూటకం. దొంగలు కొంతమంది మన చరిత్రని కంపు చేశారు. అలా ఆర్యావర్తము అంటే పవిత్రమైన శ్రేష్టమైన భూమి. ఇక్కడ దేవుడు పుట్టాడు, ఇక్కడ దేవనదులు ఉన్నాయి, ఇక్కడ స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటితో కూడిన పవిత్ర స్థలం గనక ఇది ఆర్యావర్తం. ఈ ఆర్యావర్త దేశంలో వరణానది తీరంలో అరుణాస్పదము అని పేరు కలిగిన ఒక పురం ఉన్నది. ఆ ఊరికి అరుణాస్పదం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? చాలామందికి అనుమానం ఇప్పటికి కూడా. పూర్వం వినత అని పేరు కలిగిన ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ సాక్షాత్తు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలో ఒక భార్య. ఆవిడకి రెండు గుడ్లు పుట్టాయి. ఆ రెండు గుడ్లు ఎప్పటికీ పిల్లలు అవ్వకపోతే అందులో ఒక గుడ్డు పగలగొట్టింది. ఆ గుడ్డులోంచి అరుణుడు అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. ఆయన సూర్యుడికి రథసారథి. ఆ మహానుభావుడికి అనూరుడని పేరు. ఆ అనూరుడు అనేవాడు పుట్టాడు, ఎర్రగా ఉంటాడు గనక అరుణుడు అన్నారు. ఆ అరుణునికి ఆస్పదము, జన్మనిచ్చిన స్థలం గనక అరుణాస్పదం అన్నారు. వరణా నదీ తీరంలో పుట్టాడు ఆయన. అంతటి సూర్యుడి సారథి పుట్టిన ఊరండి అది, పవిత్ర స్థలం అది. అందుకే ఇప్పటికి కూడా ఆ వరణానదీ తీరంలో ఉన్న పొలాలు అద్భుతమైన పంట పండుతాయి. గోధుమ వరి తెగ పండేస్తాయి, విరగ పండుతాయి అక్కడ. అసలు గంగా తీరమే సారవంతమైన భూమి. ఆ సారవంతమైన భూమి ఎన్ని పంటలు ఇస్తుందో, భూలోకంలో తినడానికి పంట ఇస్తోంది, శరీరం విడిచిపెడితే ముక్తి అనే పంట ఇస్తోంది. మోక్షం అనే పంట, ఈ లోకంలో పంట, రెండూ ఇచ్చేది గంగానదీ తీరం అండి. అటువంటి అరుణాస్పదం అనే ఊళ్ళో మంచి మంచి భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు ఎటువంటి భవనములు? ఆకాశాన్ని అంటుతున్న భవనాలట. ప్రాలేయురు మండలి హరిణంబై అంటాడు ఇక్కడ ఒక మాట. అంటే ఏమిటో తెలిసిన, అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతున్న భవనాలు. ఈ భవనాలకి సుధా వెల్ల వేశారట. సుధ అంటే వెల్లని కూడా అర్థం చూడండి. సుధ అంటే అమృతమే కాకుండా అది వప్రస్థలి చుంబితాంబరమై సౌధ సుధ ప్రభా ధవళిత ప్రాలేయ రుం మండలి హరిణము. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు తెల్లగా ఉంటాడు, కానీ పూర్తిగా తెల్లగా ఉండడు. ఆయనలో ఓ మచ్చ ఉంది, అవునా? ఆ మచ్చ జింకని కొందరు, ఏదో కుందేలని కొందరు సరదాగా పెట్టుకున్నారు. అందుకే ఆయనకి శశాంకుడని, హరిణాంకుడని పేరు. హరిణాంకుడు అంటే జింకని మచ్చగా కలిగినవాడు. మచ్చ అనిపిస్తున్న ఒక జింక, లేక జింకలా కనపడుతున్న మచ్చ గలవాడు, కుందేలువలే కనపడుతున్న మచ్చ గలవాడు. కాబట్టి అంత తెల్లగా ఉన్న చంద్రుడు, ఆయనలో ఒక మచ్చ ఉండడం వల్ల పూర్తిగా తెలుగుదనం లేదట. ఆ చంద్రుడిలో మచ్చ కొంచెం ఆయనకి మచ్చ తెచ్చిపెట్టినదిట. కానీ ఈ అరుణాస్పదపురంలో మహానుభావులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆకాశాన్ని అంటే బిల్డింగులు కట్టారు. ఈ బిల్డింగులకి వెల్ల వేశారట. ఈ వెల్ల ఎంత తెల్లగా ఉందంటే తళతళలాడుతూ ఈ కాంతి వెళ్ళి చంద్రుడి మీద పడిందిట. చంద్రుడిలో ఉన్న జింక మచ్చ కూడా కనబడకుండా పోయిందిట. అదనమాట. అంటే వీళ్ళు వేసిన వెల్ల మొత్తం చంద్రుడిని కూడా వెల్లపరిచింది, తెల్లపరిచింది. దాంతో కాస్త మచ్చ పోయింది. అంటే వాళ్ళు ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టుంటారు, ఎంత సున్నం వెయ్యకపోతే ఈ సున్నం ఇంత చిమ్మి పైకి వెళ్ళిందిట. మీరు ఎప్పుడో చూడండి, ఇలా సున్నం వేస్తుంటే నేల మీద ఏమవుతుందో, సున్నం బొట్లు పడతాయి. ఆ బొట్లు నేలని మచ్చలు మచ్చలు చేస్తాయి. వీళ్ళు వేసుకుంటున్న సున్నం కొంత ఎగిరి వెళ్ళి చంద్రుడి మీద పడి ఈ కాంతి, ఆ చంద్రుడిలో ఉన్న నల్లమచ్చదనం కూడా కనబడకుండా చంద్రుడిని కూడా తెల్లబరిచిందిట. మన వాళ్ళు తలుచుకుంటే చంద్రమండలానికి వెళ్ళి ఆయనకు కూడా వెళ్ళేసి వస్తారు. అంత బాగుంది అన్నమాట. అవకాశం లేక కానీ చంద్రమండలంలో కనుక స్థలాలు అమ్ముతున్నారంటే, అక్కడ కనుక ఫ్లైట్ వేసారంటే, ర్యాకెట్ వేసారంటే గ్యారంటీ గడిపోతారు. మీరు నేను అందరం కలిసి అక్కడికి పోయి ఉపన్యాసాలు మీటింగ్ కట్టుకుందాం ఏంటి, ఎందుకైనా మంచిది. అక్కడైతే ఏసీ అక్కర్లేదట, ఎప్పుడు చల్లగా ఉంటాడు, చంద్రుడు చల్లగా ఉంటాడు కదా. అందుకని ఆ లైవ్ ఇవ్వడానికి ఇతను కూడా పట్టుకుపోదాం కెమెరాతో పాటుగా, భూలోకంలో ఒక లింక్ పెట్టుకుందాం. కాబట్టి ఇంతకీ మన వాళ్ళు మొత్తం మీద ఆ చంద్రబింబాన్ని కూడా తెల్లవరిచారు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి భవనాలతో ఆ భవనాలు కట్టినటువంటి వాళ్ళు ఎంత సంపద ఉంటే కడతారు. కాబట్టి సంపదలు కలిగినటువంటి వాళ్ళకి నిలయం ఆ అరుణాస్పదం అనే పురం అన్నమాట. అది భూమికి మెడలో మెరిసిపోతున్న హారం లాంటిది, గొప్ప మణి లాంటిది. ఆ ఊళ్ళో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటారు, అందరూ గొప్పవాళ్ళే. ఒకళ్ళ తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళట. అచ్చటి విప్రులు మెచ్చరు అఖిల విద్యా ప్రౌఢి ముదిమది తప్పిన మొదటి వేల్పు అతటి రాజులు బంటునంపి భార్గవునైన బెంకాన పిలిపింతు రంకమునకు అతటి మేటికి రాటులకాధిపతినైన మును సంచి మొదలిచ్చి మను పదక్షులు అతటి నాల్గవ జాతి హలముఖాత్త విభూతి ఆది భిక్షు భైక్షమైన మాంచు అతటి వెలయాండు రంభాదులైన నరయ కాశ కొంగున వారించి కడపగలరు నాట్యరేఖ కళాధురంధర నిరూఢి అచ్చట పుట్టిన చివురు కమ్మైన చేవా. ఈ పద్యం మూడు రాగాల్లో చదవవలసి వచ్చింది. రాగమాలిక అంటారు దీన్ని, అదో పక్కన పెడితే. ఆ ఊళ్ళో విప్రులు ఉన్నారు, బాగా చదువుకున్న పండితులు. అక్కడున్న బ్రాహ్మణులంతా పరమ పండితులు, వేద పండితులు. వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి పిలిచి, బ్రహ్మదేవ నీకు 50 ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి, ఈ మధ్యన కొంచెం నీ బుర్ర తగ్గినట్టుంది, ముసలితనంతో నీకు జ్ఞాపక శక్తి తగ్గిందేమో, నీకు వేదాలు మర్చిపోయే దుస్థితి వచ్చినట్టు అనిపిస్తోంది, వేదమంత్రాలు గుర్తు చేయమంటావా అని ముసలితనములు మతిమరుపు వచ్చిన బ్రహ్మగారికి వేదములు గుర్తు చేసి అంత పండితులు, అంటే బ్రహ్మకి పాఠం చెప్పేంత పండితులు. దాన్ని బట్టి ఆలోచించండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత చదువుకున్నారు, అంత నిష్ఠాగరిష్ఠులు, అంత పండితులు. సహజంగా పరశురాముడు అంటే క్షత్రియులకి భయం, 21 పర్యాయాలు పటపట నరికి పారేశాడు ఆయన. కానీ ఆ ఊళ్ళో మహారాజులు ఓ దూతని పంపి, ఏమాయ పరశురామ మా దగ్గరికి రా మాతో మాట్లాడు అని కౌరు పెడితే పరశురాముడు పరిగెత్తుకొస్తాడట. భార్గవునైన బెంకాన పిలిపింతు రంకమునకు, అంకమునకు దగ్గరికి మంచి పొగరుతో గర్వంతో పరశురాముడిని కూడా పిలిపించగలరు. అంటే అంతటి పరాక్రమవంతుడు. పరశురాముడిని తమ దగ్గరికి పిలిపించాలంటే మాటలే కాదుగా, రాముడి లాంటి పరాక్రమం కలిగిన వాడు. నిజానికి అప్పటికి ఇంకా రామావతారం లేదు, ఇది ఎప్పటిదో మాట, సార్వచేష మనువు కాలం. అయినా అంతటి స్థాయి కలిగిన వాళ్ళని చెప్పడానికి అలా వాడారు. ఇంకా ఆ ఊళ్ళో వైశ్యులు ఉన్నారు. ఓ రోజున కుబేరుడు వచ్చి, ఈ మీ ఊళ్ళో వ్యాపారం చేద్దాం అనుకుంటే నీకు ఎంత పెట్టుబడి కావాలో అని అడిగారట. కుబేరుడికి కూడా మొదలు వచ్చి అంటే పెట్టుబడి ఇచ్చి వాడిని కూడా మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గరికి నువ్వు దానం చేయడానికి వెళ్ళకూడదు, మేమే దానం ఇస్తాం అని ఆనంద పెట్టగలిగే సంపద. కుబేరుడికి అప్పివ్వడం అంటే మాటల, కుబేరుడు నవనిధులు కలిగిన వాడు. అటువంటి వాడిని మా ఊళ్ళో నువ్వు ఎవరికి దానం ఇవ్వక్కర్లా, నీకు కావాలంటే చెప్పి వ్యాపారానికి మేమే పెట్టుబడి పెడతాం, అసలు దాతృత్వం మా దగ్గరే ఉంది అని కుబేరుణ్ణి దాతగా ఉన్నవాడిని పుచ్చుకునే యాచకుడిగా మార్చేస్తారట. కుబేరుడికి అప్పిచ్చేంత సంపద కలిగిన వాడు. ఇక్కడ సంపద ఉండడమే కాదు గొప్పతనం, అక్కడ అంత దాతృత్వం ఉన్నటువంటి వయస్సులు ఆ ఊళ్ళో వాడు. దాతృత్వం గొప్పది కదండి, డబ్బు అంటారా ఎలా అయినా సంపాదించవచ్చు. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కుబేరుడికి కూడా సంపదని దానం చేయగలిగేటటువంటి సంపద ఉన్నవాళ్ళు, దాతృత్వ గుణం కలిగిన వాళ్ళు. అందుకే ఆ ఊళ్ళో మాట వరసకు కూడా ఎక్కడ అడుక్కునేవాళ్ళు లేడట ఆ ఊళ్ళో. ఎందుకని అందరూ దాతలే, అందరూ గొప్పవాళ్ళే. ఇక ఆ ఊళ్ళో ఉన్నటువంటి తక్కినటువంటి జాతుల వాళ్ళు గొప్ప వ్యవసాయం చేసి పంటలు పండించి ఆ పంటలతోటి ఓ రోజున ఏం చేశారు, శివుణ్ణి పిలిపించారు. శివుడు వచ్చాడు, భిక్షాందేహి అన్నాడు. ఏమై రోజు అడుక్కోవడం ఎందుకు నీకు, ఇక మేము ఇక్కడే అట్టే పెట్టేస్తాం నిన్ను, ఇంక నీకు భిక్షాటం వద్దు, శుభ్రంగా కూర్చో, నీకు అన్నపూర్ణకు కూడా అన్నం పెడతాం అని ఆది భిక్షువు భైక్షమైన మాంతుడు, ఆది భిక్షువైన శివుడి యొక్క భిక్షాటం ఆపేశారు. రోజు ఆయన కూర్చోబెట్టి భోజనం పెడితే ఇంకెందుకు పెట్టగెళ్ళవలసిన అవసరం ఉంది. దాంతో శివుడు, ఆహాహా, మీరు ఎంత గొప్పవాళ్ళురా, మీరు పుట్టని క్రితం, మీరు ఈ ఊళ్ళో లేని క్రితం నేను భిక్షాంతీకి అని కట్టుకున్న పెళ్ళాం దగ్గరికి వెళ్ళాను, ఇక నాకు అవసరం లేదు. ఓయ్ అన్నపూర్ణ, ఈ ఊళ్ళో ఉండిపోతాను, నువ్వేం పెట్టక్కర్లేదులే అంటట్ట ఆయన. అలా ఆది భిక్షు యొక్క భిక్షాటన మార్పి అంత గొప్పవాళ్ళు, నాలుగవ జాతి వాళ్ళు, అంత మహాత్ములు. ఇంతెందుకు ఆ ఊళ్ళో పుట్టిన వేశ్యలు ఉన్నారు, వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఈ నృత్యం చేస్తున్నప్పుడు ఒక రోజున అప్సరసలు వచ్చారట. అప్సరసల్ని ఈ కొంగుతో పక్కకు తోశారట. కాశ కొంగుతోటి తాము కట్టుకున్నటువంటి ఆ నాట్యానికి కట్టుకున్న చీర కొంగుతోటి వాళ్ళని అవసరమైతే నృత్యంలో ఓడించగలిగేంత నృత్య కళా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న వేశ్యలు. వాళ్ళు అంతటి చతుషష్ఠి కళామూర్తులు. ఆ ఊళ్ళో పుట్టిన చిగురు కొమ్మ, అప్పుడే పుట్టిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ మొక్కలు ఇలా గిల్లచ్చు. చెట్టు ఉంది, చెట్టుకో చిగురు కొమ్మ పుట్టింది, లేత కొమ్మని ఇలా పటక్కన విరిచేయలేము. ఆ ఊళ్ళో పుట్టిన లేత కొమ్మ కూడా విరవలేమట, అంత గొప్పగా ఉంటుంది. అచట పుట్టిన చిగురు కొమ్మ అయిన చేవ, అక్కడ అప్పుడే పుట్టిన కొమ్మ కూడా గట్టిగా ఉంటుంది. అంత గొప్పది ఆ ఊరు, అటువంటి మహానుభావులకి నిలయం. ఆ ఊళ్ళో అంత ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు నిత్యం ఏదో ఒక ఆలయమునకు వెళ్ళి భజనలు చేసేవారు, మోకుమ్మడిగా చేసేవారు, లేదా అప్పుడప్పుడు ఎవరైనా పురాణాలు చెబుతూ ఉంటే వినేవారు. ఆ ఊళ్ళో గోహత్యలు లేవు, శిశు హత్యలు లేవు, దొంగతనాలు లేవు, పాపములు లేవు, అక్రమ మార్గాలు లేవు. అందరూ పుణ్యాత్ములు లేనప్పుడు ఇక పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందరి దగ్గర డబ్బు ఉండడం వల్ల దొంగతనాలు ఎందుకు వస్తాయి? అసలు ఆ ఊళ్ళో ఎవరైనా వచ్చి అన్నం తినాలి, కానీ వీళ్ళకి వీళ్ళు ఇతరుల దగ్గరికి వెళ్ళి అన్నం తినే యోగం లేదు. అయినా సరదా కోసం అందరూ కలిసి కార్తీక భోజనాలు పెట్టుకుని అన్ని జాతుల వాళ్ళు ఐకమత్యంతో భోజనాధికారులు నిర్వహించేవారు. ఆ ఊళ్ళో యజ్ఞాలు జరిగేవి, యాగాలు జరిగేవి, పరమ పవిత్ర కార్యక్రమాలు జరిగేవి. ఇంతెందుకు భూలోకంలో వైకుంఠమా లేక కైలాసమా అన్నట్టుగా ఊరుండేది. స్వర్గం కూడా కాదు, స్వర్గంలో కూడా లోపాలు ఉంటాయి. ఆ ఊరు భూలోక కైలాసమైనా అయి ఉండాలి, లేదా భూలోక వైకుంఠమైనా అయి ఉండాలి. అంత గొప్ప గ్రామం అది, ఆ అరుణాస్పదం అనే ఊరు. ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక మహాత్ముడు, ఒక వేద పండితుడు, పరమ పండితుడైన ఒక ఉప్పురుడు. ఆపురి పాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్యతను విలాసుడై. ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక పండితుడు, ఆయనకి ప్రవరుడు అని పేరు. ఈ బ్రాహ్మడు ఎటువంటి వాడు? మకరాంక, మకరాంకుడు అంటే మన్మథుడు. మన్మథునికి రథం మీద ఓ జెండా ఉంటుంది, ఆ జెండా మీద మొసలి ఉంటుంది. జెండా మీద మొసలి బొమ్మ పెట్టుకుంటాడు కనుక మకరము అంటే మొసలి. ఈ మొసలి చిహ్నంగా ఉంది కనుక మకరాంక, మొసలిని జెండా మీద గుర్తుగా కలిగిన వాడు మన్మధుడికి మకరాంకుడు అని పేరు. ఆ మకరాంకుణ్ణి కూడా తిరస్కరించే సౌందర్యం అంటే ఏంది? అంత అందంగా ఉండేవాడు, ఇదంతా గుండు చేసుకుని వెనకాతలు ఇంత పిలక పెట్టుకుంటే ఆయన చూస్తే మన్మధుడు తెల్లబోయి, ఇంత జుట్టున్న నాకంటే గుండు చేయించుకుని పిలక పెట్టుకుని నువ్వేవో ఎంత బాగున్నావో పండులా బంగారంలా అని ఆశ్చర్యపోయేవట. మన్మధునికి ఈర్ష్య కలిగించే సౌందర్యం ఆయన. శశాంక చంద్రుడి కంటే కూడా మనోజ్ఞమూర్తి, మనస్సుకు ఆహ్లాదం కలిగించే రూపం అయింది. అంతటి అందగాడు ఆయన. అందుకే సాధారణంగా అందంగా ఉన్నవాళ్ళని ఏం చేస్తారన్నమాట, మన్మథునితోటో చంద్రుడితోటో లేక వసంతునితోటో ఇంద్రుడి కొడుకు జయంతుడితోటో లేక కుబేరుడి కొడుకు నలకోబరుడితోటో పోలుస్తారు. అందరిని మించిన సౌందర్యం కలిగిన వాడు ఆయన. ఇంకా పాండిత్యంలో భాష అపర శేషభోగి, ఆదిశేషుడు, మహాపండితుడు. 1000 పడగలు 2000 నాలుకలతో ఆయన గనక ఏదైనా శాస్త్రం చెబితే వినడానికి ప్రతివాడు ఉవ్విళ్ళూరుతాడు. అసలు మహాపండితుల్లో ప్రథమ స్థానం ఆదిశేషుడి. బృహస్పతి, ఆదిశేషుడు, సరస్వతి ఇటువంటి వాళ్ళంతా మహాపండితులు. ఈయన పాండిత్యంలో మరొక ఆదిశేషుడు అనమాట. ఆదిశేషుడికి సాటి వచ్చే పాండిత్యం కలిగిన వాడు. అందుకే భాష అపర శేషభోగి అంటే పైకి వెళ్ళిపోని శేషభోగి. ఈ లోకంలో ఆదిశేషుడు ఈ రూపంలో పుట్టాడనమాట అలాంటి వాడు ఆయన. ఇంకా నిత్యం యజ్ఞములు చేసేవాడు, స్వచ్ఛమైన పవిత్రమైన శాస్త్రములలో చెప్పబడిన ధర్మకర్మలే ఆచరించేవాడు. ఎప్పుడు శాస్త్రములలో చెప్పబడినవి తప్ప అశాస్త్రీయం చేయడాయన. అందుకే ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అని చెప్పడంలో అంతరార్థం అదనమాట. ధర్మం ఎప్పుడు శాస్త్రం అనుసరించి ఉంటుంది. మనం శాస్త్రాన్ని అనుసరించకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఉందండి? శాస్త్రములలో చెప్పబడిన దాని ప్రకారం చెప్పితే నువ్వు ఎన్ని చేసిన ఉపయోగం లేదు. అందుకే చెప్పేగా తద్దినం పెట్టావు, తీరా పొరపాటున దోసకాయ పచ్చడి చేసావు, అది శాస్త్ర నిషిద్ధం. ఎన్నాడు పెట్టిన తద్దినం అంతా వేస్ట్ అయిపోయింది, ఇది ఎక్కడ తద్దినం రా అన్నారు. అందుకే కాబట్టి ఏ కార్యం చేసినా శాస్త్ర ప్రమాణమే మన కర్తవ్యం. శాస్త్రం మళ్ళీ తెలుసుకున్న వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలట. భాష చాలా జాగ్రత్తగా వాడకపోతే ఏమవుతుందంటే భాష యొక్క అర్థం తెలియకపోతే కొంపలు మెలిగిపోతుంది, ఒక్క క్షణంలో అర్థమైపోతుందన్నమాట. కాబట్టి పటుత్వం కలిగిన వాళ్ళ ద్వారా శాస్త్రములను బయటికి తీసుకురావాలి. ఈయన ఆరితేరిన వాడు అందులో. అందువల్ల ఏమైపోయిందనమాట, శాస్త్రములలో చెప్పబడిన ప్రకారం నడుచుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మా అంటే లక్ష్మి, శుచః అంటే భర్త అని అర్థం ఉంది మనకు భగవద్గీతలో. మా శుచః అని ఉంటుంది అమాయకత్వంతో. మా శుచ అండి, మా శుచః అంటే, మా శుచః అంటే లక్ష్మీ వల్లభుడు విష్ణువుని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఒక మహానుభావుడు నోటం కూడా అపశబ్దం రాదుగా. మనకు తెలియకపోతే ఏమవుతుందన్నమాట, మనకు ఎంతసేపు మా అంటే లేదనే అర్థం, వ్యతిరేక అర్థం ఒకటి గుర్తొస్తే ప్రమాదం అనమాట. నేను మానవ కథ అని పేరెట్టినప్పుడు మనిషి కథ రాసావా అన్నాడు ఒక ఆయన తెలియక. నిజమైన ఆయన మనిషి కథే, కానీ మనిషి అనే కథలు మా ఉంది నాన్న ఆయన అన్నాను నేను. మా అంటే లక్ష్మి అది తెలియకపోతే ఒక్క అర్థమే గోచరిస్తుంది. అందుకే పాండిత్యం చాలా విచిత్రమైనది, భాష చాలా సూక్ష్మమైనది. ఇటువంటి తెలియాలంటే వీడు ఎంతో సాధన చెయ్యాలి. సాధన చెప్పిపోతే ఒక్క క్షణంలో మొత్తం అర్థం పోతుందన్నమాట. ఆ మహానుభావుడు శాస్త్రమును ఏమాత్రం ఉల్లంఘించకుండా అనేక యజ్ఞములు ధర్మక్రియలు చేసేవాడు. అంబురుహ గర్భ కులాభరణం, అంబురుహము అంటే నీటిలోంచి పుట్టింది తామర పువ్వుకి వాడాలి. అంబురుహ గర్భుడు అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క కులము అంటే బ్రహ్మవంశం, బ్రాహ్మణ వంశం. అందులో ఈయన ఆభరణం అంత గొప్పవాడు అనమాట. బ్రహ్మవంశంలో అటువంటి ఉత్తములు పుట్టరు అనిపించుకున్న మహాత్ముడు ఆయన. అనారత ఎల్లప్పుడూ అధ్యాపన తత్పరుడు, పిల్లలకు పాఠం చెబుతూనే ఉండేవాట. పిల్లలకి పాఠం చెప్పడం ఏదో తోచినప్పుడు చెప్పి మిగతా అప్పుడు అటు ఇటు సరదాగా తిరిగితే ఉపయోగం ఉంది? చాలామంది పిల్లలకి పాఠాలు చెప్తారు, వేద పాఠాలు నేర్పుతారు. నేర్పేటప్పుడు 24 గంటలు నేర్పేవాడు అరుదుగా ఉంటారు. ఏదో సరదాగా అలాంటి తిరిగి ఇటు తిరిగి ఆయన ఖాళీ దొరికినప్పుడు కూర్చోండ్రా అని నేర్పితే ఉపయోగం లేదు. ఈయన అనారతాధ్యాపన తత్పరుడు, ఎల్లవేళ పిల్లలకి తింటున్నా తిరుగుతున్నా నేర్పుతూనే ఉండేవాడు. మళ్ళీ అక్కడ కూడా నియమభంగం చేయకుండా నేర్పేవాడు. వీలున్నంత వరకు పిల్లల్ని బాగు చెయ్యాలి, వీళ్ళకి వేదము నేర్పాలి, ఉపనిషత్తులు నేర్పాలి, శాస్త్రములు నేర్పాలి, వీళ్ళని ఉత్తముల్ని చెయ్యాలనే కోరికతో ఉన్న మహాత్ముడు ఆయన. అటువంటి ప్రవరుడని పేరు కలిగిన వాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే అలేఖ్య తనువు విలాసుడు. తనువు విలాసము శరీర సౌందర్యము, తనువు విలాసుడు శరీర సౌందర్యం కలిగిన వాడు. ఆ శరీర సౌందర్యం ఎటువంటిది? అలేఖ్య, బొమ్మగా చిత్రీకరించడం వీలు కాదు. ఆయనను చూచి ఆయన అందమైన బొమ్మను ఎవడు గీలేడు, అంత అందమైన వాడు. రాయడానికి, లిఖించడానికి, చెక్కడానికి, చిత్రీకరించడానికి వీలు కాని సౌందర్యం అది. ఫోటోలకి, ఫోటోగ్రఫీకి చెక్కడాయన అంత అందంగా ఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఉంటాడట. అసలు నిజంగా కూడా అలా ఉంటారండి కొంతమంది. ఇవాళ ఫోటో తీస్తే ఒక రకంగా ఉంటాడు, మర్నాడు ఒక రకంగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఈ లైవ్ అయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో నా మొహం చూసుకుని నేనే ఆశ్చర్యపోతా, నేనే ఆశ్చర్యపోతానంటే అసలు అంత అందంగా ఉన్నవాడు వాడంత ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఆయన దేనికి ఫోటోగ్రఫీకి చెక్కనంత అందగాడు అనమాట ఆ మహానుభావుడు. అలేఖ్య తనువు విలాసుడు అన్నారు. అటువంటి మహాత్ముడు ఏం చేసేవాట్ ఆయన? అదృష్టవశాత్తు చిన్నప్పుడే యజ్ఞాలు చేసినవాడాయన. చిన్నప్పుడే అనేక శాస్త్రాలు చదువుకున్నాడు. యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక శ్రీవిధి కూకటుల్ కొలిచి చేసిన కూరిమి సోమిదం సౌఖ్యావహయై భజంప తల్లిదండ్రులు గూడి దేవియుల్ దేవరవోలెనొప్పి ఇలుదీర్పగ కాపుర ముప్పువానికి. మంచి యవ్వనంలోకి ఒక 16 నుంచి 17 ఏళ్ళు వచ్చే సమయానికి యజ్ఞం చేశాడు. పూర్వజన్మ సుకృతం వల్ల 1000 అగ్రహారాలు ఉన్నాయి ఏకంగా. కాబట్టి బోరెడంత పొలం, ఇళ్ళు, బంగారం, గోసంపద ఇక చెప్పక్కర్లేదు. అపార సంపద ఉన్నది. అందుకే ధనాఢ్యుడు, డబ్బు ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు. చదువుకుంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే చదువు ఉండదు. ఒకవేళ డబ్బు చదువు రెండు ఉంటే అందం ఉండదు. వీడికి అందం ఉంది, సంపద ఉన్నది, విద్య ఉన్నది, ఇవన్నీ ఉంటే సద్బుద్ధి ఉండదు. ఇక సద్బుద్ధి ధర్మము ఈయనలోనే ఉన్నది. ధర్మం ఆయన రూపంలో పుట్టింది. ఆయన విగ్రహవాన్ ధర్మహాండాన్ని పనికొస్తాడు. ఇటువంటి వాడికి, సత్కార్యాలు జరుగుతున్న వాడికి, మంచి యవ్వనంలోకి 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేశారు. ఒక్కడే కొడుకు గనక ఓ మంచి సంబంధం వెతికారు. మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు ఎలా చేయాలట? భర్తగారికి 50 ఏళ్ళు, భార్యామణికి 25 ఏళ్ళు ఉంటే అది దరిద్రం. అలా ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలట? నువ్వా నేనా అన్నట్టుగా ఉండాలట. కొంచెం ఇంచుమించు వయసు ఉండాలట. 3 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలండి. పూర్వం కోకట్లు కొలిచి చేసి అనేవారు, అంటే జుట్టు కొలిచి చేసేవారట. ఆ యవ్వనంలో వాళ్ళ జుట్టు, వాళ్ళ వయస్సు అన్నీ కొలిచి ఇద్దరికి సొటబుల్ అవునా కాదా అనుకునేవారట. కోకటి కొలవడం అంటే ఏంటనమాట, ఆ వయస్సుకి తగినటువంటి వాడు అవునా కాదా అని వెతికేవారు. ఇతనికి ఓ పిల్ల దొరికింది. ఇతనికి ఆ పిల్లకి కేవలం 3 ఏళ్ళే, 10 కంటే ఎక్కువ లేదు. భార్య ఎప్పుడు కొంచెం చిన్నదై ఉండాలి. తనకంటే చిన్నదైన భార్య వల్ల వ్యక్తి తరిస్తాడు. పెద్ద వయస్సులో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే వాడికి ఆయుక్షీణం దినే దినే అన్నారన్నమాట. సుస్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారన్నమాట, బాలార్కహ, ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఎక్కువ తిరగకూడదు. అదే అస్తమిస్తున్న సూర్యకాంతిలో తిరగడం మంచిది. అందుకే ఆ సాయంకాలం అడుకోవాలి, పొద్దునపూట కాదు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాల్లో కొంచెం పైత్యం ఉంటుంది, అందుకే పొద్దుటెంటలో తిరగతనేవారు. అది నీకు ఆయుక్షీణం చేస్తుంది. బాలార్కహ. ఆ తర్వాత ఏమిటనమాట, ఈ ప్రేత ధూమశ్చ, శ్మశానంలో శవం కాలుతూ ఉండగా వచ్చినటువంటి ధూమం పీలిస్తే, పొగ పీలిస్తే ఆయువు తగ్గిపోతుంది క్రమంగా. అందుకని ఎక్కువగా చితి మీద నుంచి వచ్చేటటువంటి వాయువు పీల్చకూడదు. ఇవి కూడా ఆయుక్షీణమే. అందువల్ల బాలార్కహ, ప్రేతధూమశ్చ, వృద్ధా స్త్రీ, తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆవిడ సాంగత్యం వల్ల వీడికి అనారోగ్యము, ఆయుక్షీణము అవుతుంది. పల్వలోదకం, పల్వలము అంటే నిలవ నీరున్న గుంట, ఇప్పుడు నల్ల చెరువు. అలాంటి నీళ్ళు తాగేసామనుకోండి, నిలవ ఉంటుంది కదా, ఆ నీళ్లు తాగితే బ్యాక్టీరియా కడుపులో కడుతుంది, అమీబియాసిస్ వస్తుంది, దాంతో ఆయుక్షీణం అవుతుంది. నీరు మురికైపోయినప్పుడు ఆ నీరు తాగకూడదు, గుంటల్లో నీళ్లు తాగకూడదు, పల్వలోదకం తాగద్దన్నాడు. రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపూట పెరుగన్నం తినకూడదు. పాలు తాగాలి కానీ రాత్రి పెరుగన్నం తిన్నా, మజ్జిగ తాగచ్చు, మరి మజ్జిగ అన్నం తినచ్చు, కానీ పెరుగు డైరెక్ట్గా గడ్డ పెరుగు, మేగడ పెరుగు అని వేసుకుంటే, అసలు ఇప్పుడు మేగడెక్కడుంది? పూర్వం లోగడ మేగడని ఉండేది, ఇప్పుడు లేదులేండి. కానీ ఏదైనా చక్కని పెరుగు వేసుకుంటే అజీర్ణ వ్యాధి వచ్చి ఎగిరిపోతాడు కనుక ఏమన్నారు, రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రి పెరుగన్నం తినడము. ఇవి ఏమవుతాయి? ఆయుక్షీణం దినే దినే, రోజు రోజుకి నీ ఆయుర్దాయం తగ్గిస్తాయి. ఇవి చెయ్యకూడదు. అందుకని కొంచెం తనకంటే వయసులో చిన్నది ఉండాలి, మరీ అంత ఎక్కువ తేడా ఉండకూడదు అనమాట. పూర్వం ఈ మధ్యకాలంలో అనమాట, నేను చెప్పేది, ఒకప్పుడు చాలా బాగా చేసేవారు. కలియుగంలో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఈయనకి ఆవిడికి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు గ్యాప్. దాంతో ఈయనేమో ముసలాడైపోవడం వల్ల ఆవిడేమో టింగురంగా అని తిరిగితే, ఈయనేమో మూలబడిపోయాడు బంగారంలా. భార్య కంటే ముందు ఈయనపోయేసరికి ఈ ముసలాయిన పోతే ఆవిడ ఎంత బాధపడేదో. పూర్వం 2 పెళ్ళిళ్ళు లేవు కదండి. ఎప్పుడో ఆవిడకి 12 ఏళ్ళు ఉండగానో, దిక్కుమాలని 50 ఏళ్ళు వాడిని చేస్తే వీడి డామ్ అంటే, ఆ తర్వాత యావజ్జీవితం ఆవిడ వైదవ్యంతో బాధపడేది. ఇది న్యాయం కాదట, అధర్మ వివాహం అన్నారు. అమ్మాయి తనంత తాను ఇష్టపడి వెళ్ళిపోతే అది వేరే విషయం, కానీ తల్లిదండ్రులు అలాంటి ద్రోహం చెయ్యకూడదు. అందుకని సాధ్యమైనంత వరకు పిల్లకి సంబంధం చూసేటప్పుడు తుల్య రూప వయో గుణశీలములు అని చెప్పింది పురాణం. ఇద్దరికీ రూపం బాగుండాలి, ఇద్దరికీ వయస్సు సరిపోవాలి, ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అనమాట, ఎక్కువ తేడా ఉండకూడదు. గుణములు కూడా ఇద్దరికీ సరిపోతాయి లేదో కాస్త ఎంక్వైరీ చేయాలి. అమ్మాయి రోజు గుడికొచ్చి ఉపన్యాసం వింటుందనుకోండి, మంచి పిల్ల అనుకోండి. ఒక ఆవిడ వచ్చేది రోజు, పాపం ఓ దండల్లేది, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేది, ఈ మధ్యన కనపట్లేదు, ట్రాన్స్ఫర్ అయినట్టుంది పాపం అది. అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు భక్తితో ఉంటారు, వాళ్ళు రోజు ఉపన్యాసానికి వస్తారు. ఇంత చక్కని భక్తి కలిగిన దానికి ఓ దరిద్రుని అంటగడితే వాడికి ఏమో భక్తి అంటే ఇష్టం ఉండదు, నాస్తికుడు వాడు, రోజు దేవుడు తిడతాడు, ఈ కాపురం ఏం సాగుతుంది? గుళ్ళోకి రావయ్యా, నేను రాను, ప్రసాదం తినవయ్యా, నేను తిన్నాను అనే దౌర్భాగ్యుణ్ణి భగవంతుడు అట్టగట్టకూడదు మనకి ఎవరికి కూడా. నాస్తికుణ్ణి పెళ్లి చేసుకున్న భార్య ఆస్తికురాలైనా, లేక నాస్తికురాలైన పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని నాస్తికుడైన ఇద్దరికి ఎంత తంట వస్తుంది. అందుకే గుణములు కూడా కలవాలి. చక్కగా ఇద్దరికీ కూడా దెబ్బరొట్టె అంటే ఇష్టం అయితే ఎంత సుఖం కదా, రోజు దెబ్బరొట్టెలు వేసుకుని చట్నీ వేసుకుని తింటారు. నాకు ఇడ్లీ కావాలని వాడు, నాకు దెబ్బరొట్టె అని ఇవిడంటే రోజు దెబ్బలాటే, దెబ్బరొట్టి పోయే దెబ్బలాట పెరుగుతుంది. అందుకని ఎంత బాగా చెప్పారండి మన పురాణాల్లో, తుల్య రూప వయో గుణ శీలములు ఉండాలంటే ఈ మూడు అమానంతంగా కలిసి ఉండాలి వాళ్ళలో, అప్పుడు ఆ పెళ్ళి సార్థకమవుతుంది, లేకపోతే ప్రమాదమవుతుంది అన్నారన్నమాట. అందుకని ఇవన్నీ కొలిచి ఇద్దరికి ఎక్కువ తేడా లేకుండా మూడేళ్ళు మాత్రమే తేడాలు ఉండేలా చేసి ఇద్దరికి గుణములన్నీ కలుస్తాయి లేదో చూశారు. ఈయనకి సంధ్యావందనం ఇష్టం, అమ్మాయి మీ ఆయన సంధ్యావందనం చేసుకుంటే నీకు ఇష్టమేనా అని ఆవిడ అడిగారు. ఇష్టమేనండి, మా ఆయన సంధ్యావందనం చేసుకుంటే నాకు నిజంగా ఇష్టం అండి అని ఆవిడ ఒప్పుకుందిట. మీ ఆయన కొంచెం పిల్లలకి ఎక్కువ పాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడతాడు, నీకు ఇష్టమేనా, రోజు వేదం చదువుతాడని నువ్వు విసుక్కుంటావంటే మా ఆయనకి వేదం అంటే ఇష్టం కదా, నాకు ఇష్టం, వేదం పిల్లలకి చెబుతూ ఉంటే ఆనందంగా వింటాను, నేనే విసుక్కోను అని ఆవిడ ఒప్పుకుంది. ఒకటి రెండుసార్లు బలవంగా అడిగారట, గట్టిగా అడిగారట, అమ్మాయి మళ్ళీ తర్వాత బాధపడకూడదు, ఆయనకి వేద పఠనం అంటే ఇష్టం, యజ్ఞములంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం, ఊళ్ళు వదలకుండా ఇంట్లో ఊళ్ళో ఉండడం ఇష్టం, ఆయనకి తీర్థయాత్రలు పెద్దగా చెయ్యాలని కోరుకున్నా తిరిగేవాడు కాదు, ఎందుకంటే ఈ క్రియలు దెబ్బతింటాయని. అందుకని ధర్మకార్యాలు ఇష్టం, ఇవన్నీ ఇష్టమేనా, ఇష్టమే. ఇంటికి అతిథులు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటాడు ఆయన, నువ్వు తిట్టుకోవు కదంటే అతిథులు వస్తే నేనే వండి పెడతాను, ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళు ఉన్న అవసరమైతేనే వండుతాను అందుట. ఇలా అన్నీ అంగీకరించాక ఇద్దరికి పెళ్లి చేశారు. చూసారా మరి ఎంత సంప్రదాయం. కాబట్టి ఇంకా ఎదుటి పిల్లల్ని అలా అడగండి, వాడు నల్లగా ఉన్నాడండి అంటే పర్వాలేదు లేవే, మీ అమ్మని మాత్రం నేను చేసుకోలేదా, నేను మీ అమ్మ గౌడి గేదెలో ఉండేది కదా అని నచ్చెప్పి చేసాడు. ఒక కర్మ నిజకే జరిగింది అనమాట, పిల్లాడు నల్లగా ఉన్నాడు, ఈ అమ్మాయి తెల్లగా ఉంది. ఏమండి కొంచెం నల్లగా ఉన్నాడండి నాన్నగారు, కొంచెం తెల్లవాడిని చూడండి అంటే ఎందుకే, మీ అమ్మని నేను చేసుకోలేదు, నేను ఆవిడ మొహం మీదే, ఏది నా ఎదురు ఉండే పీటల్లో. అప్పుడు నేనన్నాను, ఆ రోజుల్లో ఏదో గడిచిపోయిందిలే అమ్మా, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టుగా నువ్వు కొట్టుకోదు, నీకు నిజంగా ఇష్టం అయితేనే చేసుకోని గట్టిగా చెప్పాను, మీ నాన్న లేదు అమ్మ లేదు గురువుగారి నీకు అండ అంటే చివరికి ఆవిడ, అమ్మాయి నలుపుకే ఉందిలేండి, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉన్నవాడు నలుపువచ్చు, నల్లగా ఉన్నవాడు తెల్లైపోతాడు, ఏముంది ఒక కారు వెనకాతలో పొగ వస్తున్నప్పుడు 5 నిమిషాలు నిలబడితే నేను నిలిపెక్కేస్తాను, పోన్లండి అని అడ్జస్ట్ అయిపోయింది, వేరే విషయం బాగానే ఉన్నారు. కానీ పిల్లల్ని అడగాలి మనం, మరీ బలవంతం చేసి మెడలు ఉంచి పెళ్లి చేస్తే సుఖంగా ఉండరట. అందుకని మనుస్మృతులు ఏమన్నాడో తెలిసిన, మనుస్మృతి చాలా గొప్పది. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు మగవాడి కంటే ఎక్కువ స్వేచ్ఛం అన్నాడు. ఆడపిల్లని 1-2 సార్లు అడగాలట, అదిగో అబ్బాయిని బాగా చూసావా, కళ్ళు పరిశీలించావా, ఒళ్ళు పరిశీలించావా, సిగ్గుతో తలకే ఉంచుకుని పురుష్ అని ఆ తర్వాత బాధపడకూడదు, అందువల్ల నువ్వు శుభ్రంగా చూసుకో, నీకు 100కి 100 రూపాయలు ఇష్టమేనా, వాడి ప్రవర్తన ఇష్టమేనా అంటే అప్పుడు వాళ్ళు ఇష్టమేనండి అన్నాక అప్పుడు పెళ్లి చేసేవారు. ఇంకో కొన్ని చోట్లయితే స్వయంవరం అని ఉండేది, అమ్మాయి చేతికి దండ ఇచ్చేవారు, జనాలందరినీ పిలిచేవారు, ఎంత సుఖం ఉండేది. మంచి వయస్సు కలిగినటువంటి వాళ్ళందరినీ పిలవగానే వాళ్ళు కుర్చీలో కూర్చునేవారు, ఈ అమ్మాయికి చేతికి దండ ఇచ్చేవారు, తలకాయ పైకెత్తమ్మా వంచకు, ఇదిగో చూడు, ఇదిగో ఈయన పద్మాకర్ గారు, ఆయన శర్మ గారు, ఈయన హరిప్రసాద్ గారు, ఈయనకి ఇంత సంపద ఉంది, ఆయనకి విద్య ఉంది, ఇవన్నీ చెప్పేవారు అన్నమాట. ఇందులో నీకు ఎవరు నచ్చారు అంటే ఆవిడకి ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో దండేసేది, ఆవిడ అదృష్టం ఈయన అదృష్టం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పిల్లలకి ఈ రకమైనటువంటివి ఎన్ని చెయ్యాలో అవన్నీ శాస్త్రములు చెప్పాయి. అవి కొలిచి చేశారు పెళ్ళి అని ఇంత వర్ణన చేశారు ఈ అద్భుతమైన పురాణంలో సౌరవచషముల సంభవంలో. అలా పెళ్లి చేయటం వల్లే వాళ్ళిద్దరూ ఆనందంగా యావజ్జీవితం జీవించారటువంటి ప్రవరుడు ఆయన భార్య కూడా. ఆవిడ పేరేంటో చెప్పలే, ఈయన పేరంటే ప్రవరుడు అని చెప్పేశాడు, కానీ మారణ గారు ఆవిడకి పేరు లేదు, ప్రవరుడి భార్య అంతే, ఒక్కొక్కళ్ళ పేరు బయటికి రాదు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేది. ఆవిడ యజ్ఞంలో ఈయనతో కలిసి పాల్గొని సోమరసం తాగింది, ఈయన యజ్ఞం చేసి సోమరసం తాగాడు, అందుకే ఈయన సోమయాజి, ఆవిడ సోమిదేవమ్మైందట, కోకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ అన్నారు. అందుకని సోమిదమ్మ అనే పదం యజ్ఞములో భర్తతో కలిసి పాల్గొని సోమపానం చేస్తే వాడతారన్నమాట. ఆవిడ ఎంతో ప్రేమతో భర్తను చూసేది, భర్త గారు అంతకంటే ప్రేమగా చూసేవాడు, ఈయన పరమనిష్టాగరిష్ఠుడు, ఏకపత్తి వృతుడు, పొరపాటున పరస్థితిని కన్నెత్తి చూడడు. అందువల్ల ఆవిడకి మహర్జాతకం పట్టింది. సౌఖ్యావహయ్య భజంప, ఆవిడ ఎంతో సౌకర్యాన్ని చేకూరుస్తూ సేవించింది, భర్తను సుఖపెట్టింది అన్నమాట. ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు, ఈయన ఒకడే కొడుకు, ఈవిడ కోడలు, ఈ ఇద్దరితో కలిసి తల్లిదండ్రులు ఉండేవారు ఆ ఇంట్లో. ఇల్లు చూస్తే లంకంత గృహం, మొత్తం గుంటూరు అంతా కలిస్తే వాళ్ళకు ఒక ఇల్లు, అంత విశాల గృహం, ఎన్ని గదులు, ఎంత దాసదాసీ జనం, ఎన్ని గోవులు, ఎంత సంపదంతో లెక్కలేదు. ఆయన నిజం చెప్పాలంటే కుబేరుడు కప్పించే డబ్బును పట్టండి ఆయన ఆ రోజుల్లో, అంత ఐశ్వర్యవంతుడు. అందుకని కుటుంబం హాయిగా సాగింది. తల్లిదండ్రులు ఇద్దరిని వీళ్ళు రోజు సేవించేవారు. ఈ కొడుకు కోడలు వచ్చి తల్లిదండ్రులు ఆసనం మీద కూర్చోబెట్టేవారు, వాళ్ళ కాళ్ళు కడిగేవారు, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకునేవారు, వాళ్ళని దేవుళ్ళను పూజించినట్టు పూజించేవారు. తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి ఆస్తి పోతుందా? పొరపాటున పోదు. మన ఆస్తి పోతుందంటే మనలో లోపం ఉందని అర్థం. ఎక్కడో మనం పాపం చేసాం డామ్ డామ్ అంటోంది, ఇప్పుడు ఆ పాపం పోవాలి. దానికి గురు సేవ, తల్లిదండ్రుల సేవ చేయాలి. ఈ మహానుభావుడు నిత్యం తన భార్యతో కలిసి తల్లిని తండ్రిని పూజించేవాట. తల్లిదండ్రులు కూడి దేవియున్ దేవరవోలి నుండి ఇలుదీర్పగా కాపురముప్పువానికి. ఈ విధంగా తల్లిదండ్రులు సేవిస్తూ ఈ ఇద్దరు దేవి దేవర అంటే వీడు అమ్మవారు ఆయన అయ్యవారులాగా పార్వతీ పరమేశ్వరులా బ్రతికారట. అంత బాగా చెప్పాడు అక్కడ. ఆ ఇద్దరు పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీ నారాయణుల్లాగా, వాణి హిరణ్య గర్భుల్లాగా సుఖంగా జీవించారు. ఈ మహాత్ముడు రోజు సూర్యోదయానికి ముందే లేచిపోయేవాడు ఉండవు, పొద్దెక్కి లేచేవాడు కాదు. ఆ రోజుల్లో అసలు పెందరాళ్ళే పడుకునేవారు, పెందరాళ్ళే భోజనం చేసి పెందరాళ్ళే పడుకుని పొద్దున్నే లేచేవారు. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అన్న సామెత ఉండేది. చాలా పెందరాళ్ళే పడుకోవాలి. 12 దాకా 1 దాకా క్రికెట్లు సీరియల్స్ చూస్తే ఇవే తిరుగుతూ ఉంటాయి బుర్రలో. ఏం నిద్ర పడుతుంది? ఏ 1 నిద్ర పడితే తెల్లారు లేవలేము. కానీ అలా కాకుండా పెందల కడ పడుకుని పెందల కడ లేచేవాడు ఆయన. వరణాతరంగిణీధర వికస్వర నోత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములుపై గొనువేళ వామనస్తుతి పరత్వమున లేచి సచ్చాత్రుడగుచు నెచ్చలు నేగి అయ్యేట అఘమర్షణ స్నానమాచరించి సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి సైకతస్థలి కర్మ సాక్షికెరగి ఫలసమిత్కుశకుసుమార్తి బహుపదార్థతతియు ఉదికిన మడుగుదోవతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి ప్రజతన్ను మెచ్చి చూడ. రోజు సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయించడానికి కొంచెం ముందు ఆయన లేచేవాడు. ఆ సమయంలో ఏమవుతుంది? వరణానదీ తీరంలో ఉన్నటువంటి నీళ్లలో తామర పువ్వులు చాలా ఉన్నాయి. తామర పువ్వులు సూర్యుడు ఉదయిస్తే బాగా విచ్చుకుంటాయి, సూర్యోదయానికి కొంచెం ముందు కొంచెం కొంచెం వికసిస్తాయి. కొద్ది కొద్దిగా వికసిస్తున్న తామర పువ్వుల్లోని పుప్పొడి గాలితో పాటు బయటకు వస్తుంది. ఆ వాసన చాలా బాగుంటుంది. నూత్న కమల కషాయ గంధము వహించి ఆయన లేచే ముందు ఏం చేసేవాడు అనమాట, ఈ తామర పువ్వుల మీద నుంచి వచ్చే వాసన పీల్చేవాట. తామర పువ్వుల మీద నుంచి వచ్చే వాసన పీల్చి నిద్ర లేచిన వాడికి ఎంతో ఆరోగ్యం, దేవత సాక్షాత్కారం అవుతుంది, నిష్ట నిలబడుతుంది. పూర్వం అందుకే ఇళ్ళకి దగ్గరలో చెరువులో కాలువలో ఉండేవి, గోదావరి లాంటివి ఉండేవి. అప్పుడు ఏమవుతుందనమాట, ఆ గోదావరి మీద నుంచో లేక ఇప్పుడు ఏ మంధన లాంటి ఊరో ఉంది, మంధనలో మహాలక్ష్మీదేవి ఆలయం పక్కన ఒక తామర పువ్వుల చెరువు ఉంటుంది, అందులో ఉన్న తామర పువ్వుల మించి గాలి వస్తుంది. ఆ గాలి పీల్చి లేచాను నేను అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు. కాబట్టి ఎంత ఆరోగ్యం అంటే, మనిషికి ఆరోగ్యం వస్తుంది, భగవద్ధ్యానం మీద దృష్టి ఉంటుంది, పవిత్రత చేకూరుతుంది. ఆ మహానుభావుడు ప్రవరుడు కూడా అప్పుడే ఉదయించడానికి సూర్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే తూర్పు దిక్కు ఎర్రబడుతున్న సమయంలో లేచేవాడు. ఆ లేచే సమయానికి తామర పువ్వుల మీద నుంచి సువాసన వచ్చేది, ఆ సువాసన పీల్చేవాడు. ఆ దాంతోపాటుగా ఉదయం పూట గాలి ఎలాగైనా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రత్యూష పవనాంకురములు పైగొను వేళ ఆ సమయంలో ఎలా ఉంటుందంటే, సహజంగా మీరు ఎప్పుడైనా చూడండి, బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే గాలిలో కాలుష్యం తక్కువ ఉంటుంది, పవిత్రత ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అనారోగ్యం ఉండదు. ఆ గాలి పీల్చేవాడు టక్కన మంచం మీద నుంచి లేచేవాడు. ఆయన ఇంటి నిండా గది నిండా దేవుళ్ళే ఉండేవారు. కాబట్టి లేవగానే దృష్టి ఎక్కడ పడినా దేవుణ్ణే చూస్తాడుగా. అయినా జాగ్రత్త పడి చేతులు అలా నలుపుకుంటూ వామన 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 అని లేచేవాడు. ఎప్పుడు లేచేటప్పుడు వామన అవతారాన్ని తలుచుకోవాలి. వామన స్తుతి పరత్వమున లేచి మనకు మంత్రశాస్త్రం చెప్పింది, పురాణములు చెప్పాయి. నిద్ర లేవగానే ముందు పాచి నోటితో వామనుండి తలుచుకోవాలి. అప్పుడు ఆ రోజల్లో మన నోట్లోంచి పాచి మాటలు రావు, పవిత్రమైన మాటలు వస్తాయి. దుర్మరణము రాదట, యాక్సిడెంటులో చావం, కాలువల్లో ములిగో, వాహనముల కింద పడో, మరణం రాకుండా ఉండాలంటే వామనుండి తలుచుకొని లేవాలి అని శాస్త్రం చెబుతున్నది, మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకే ఆయన ఈ గాలి తగలగానే లేచేవాడు, ఆ లేచేటప్పుడు వామనుండి తలుచుకునేవాడు. మంత్రపూర్వకంగా కానీ కనీసం వామన వామన అనుకోవడం కదా కష్టం ఉంది. ఈ విధంగా వామనుండి తలుచుకుని లేచేవాడు. లేవగానే చకచక ముఖం కడుక్కునేవాడు. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని తనకి రోజు శిష్యులు సేవ చేస్తూ ఉండేవారుగా వాళ్ళందరూ ఇంట్లోనే పడుకునేవారు అండి. వాళ్ళకు కూడా మాంచి వేద పాఠశాల ఇంట్లోనే కట్టాడు. ఈ వేద విద్యార్థులందరూ అప్పటికే లేచి సిద్ధంగా ఉండేవారు. అందరూ కూడా మళ్ళీ మంచి విద్యార్థులట. ఇందులో ఒక్కడు కూడా రౌడీ విద్యార్థి లేడు. సత్యాత్రులు, మహానుభావులైన విద్యార్థులు, గురుభక్తి కలిగిన వాళ్ళు, చదువుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు, చదివి రాజుకి రాజ్యానికి ఉపయోగపడాలనుకునేవాళ్ళు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, వేదం, ఉపనిషత్తులు, వ్యాకరణం, సంగీతం, సాహిత్యం, మల్లయుద్ధం, వంట శాస్త్రం, పాకశాస్త్రం ఇవన్నీ నేర్చుకుంటున్న వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, 64 కళలు నేర్చుకుంటున్న వాళ్ళు, సద్బుద్ధి కలిగిన వాళ్ళు, అటువంటి సత్యాస్త్రులంతా గురువుగారు బయటకు వచ్చేసరికి సిద్ధంగా ఉండేవారు. ఈ శాస్త్రులందరినీ వెంట పెట్టుకుని, శిష్యుల్ని వెంట పెట్టుకుని ఈయన వరణా నదికి వెళ్ళేవాడు. స్నానాన్ని రోజు నదిలో చేయవలసిందే, యావజ్జీవితం అక్కడే. మేము కాశీలో ఉన్నంత కాలం కాశీలో గంగలోనే చేసేవాళ్ళం. కాశీ వెళ్ళి కూడా మళ్ళీ రూము స్నానం ఏంటండి దరిద్రం. హాయిగా కాశీకి వెళ్ళిన తర్వాత పవిత్ర గంగానదిలో ఒక్కసారి దూకి కాసేపు డబడబా ఈత కొట్టి ఇట్నుంచటో అట్నుంచటో పూర్తిగా ఎదలేకపోయారో కనీసం కొంత దూరమైనా ఈది ఆనందంగా ఒడ్డుకొచ్చి స్నానం చేస్తే అది ఆనందం. ఏమీ లేకుండా కాశీ పెడతాడు, రూములో స్నానం చేస్తాడు. కాబట్టి కాశీకి వెళ్ళిన తర్వాత గదిలో స్నానం చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కాశీ వెళ్ళేదే మనం గంగా స్నానం, గుర్తుపెట్టుకోండి. గంగా స్నాన విశేష పుణ్యఫలం. పంచాంగం ఎందుకు వింటున్నావు? పంచాంగం వింటే నాయనా నువ్వు రోజు కాశీలో ఉండి గంగలో స్నానం చేయలేకపోయినా ఆ స్నానం చేసిన పుణ్యం ఇస్తుందిరా, అందుకు వినన్నారు. అంటే గంగా స్నానం ఎంత గొప్పదో చెబుతున్నారు అక్కడ మనకి. కాబట్టి గంగా స్నానము, విశ్వేశ్వర దర్శనం ఈ రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. కాశీ వంటి దివ్యక్షేత్రాలకి గంగానదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతములకు వెళ్ళినప్పుడు పోతే పోతాం అనుకుని గంగలో స్నానం చేసేయండి అంతే. ఎక్కడికి పోరండి, ఆయువు తీరకుండా మిమ్మల్ని తీసుకెళ్ళడు దేవుడు. ఎక్కడ ఎవడికి ఎంతకాలం సుఖం ఉందో దుఃఖం ఉందో ఎక్కడ పోవాలో ఆయన నిర్ణయిస్తాడు. నిజంగా కాశీ గంగలో స్నానం చేస్తూ ఉండగా ప్రాణం పోతే ఎన్ని యోగాలు పడతాయి, అది మహాయోగం. ఆ యోగం రమ్మంటే వస్తుంది అందరికీ. కాశీలో పోవడం కోసం పెడుతూ ఉంటే నిజంగా కాశీలో మనకు పోయి యోగం వస్తే అదృష్టమే కదా. అది అంత తేలిక రమ్మన్నా రాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు. కాబట్టి హాయిగా అక్కడ స్నానం చేయాలి. నదులు ఉన్నప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలి. మేము హాయిగా రోజు గంగలో స్నానం చేసేవాళ్ళం. గోదావరిలో ఉన్నప్పుడు గోదావరి తీరంలో బ్రహ్మాండంగా ఇదేవాళ్ళం. ఈ మధ్యన కొంచెం ఓపిక తగ్గి యువతల నుంచి అవతలకి ఎదలేకపోతున్నాం కానీ ఒకప్పుడైతే గోదావరిని యువతల నుంచి అవతలకి సునాయాసంగా ఇదాను, కొవ్వూరు గోదావరి దగ్గర. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చెయ్యాలి. ఈయన హాయిగా శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆ వరణా నదికి వెళ్ళేవాడు. ఆ వరణా నదిలో అఘమరక్షణ స్నానం చేసేవాడు. అంటే ఏమిటి, పాపములు తొలగించే మంత్రములు సంకల్పంలో చెప్పుకుని స్నానం చేసేవాడు. స్నానం చేసేటప్పుడు గంగానదిలో రకరకాల సంకల్పాలు చెప్తారు అందులో అనమాట. పూర్వజన్మ, భవిష్యత్ జన్మ, ప్రకృత జన్మ, సకల దోష పరిహారార్థం అని వరుసగా బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య ఇత్యాది మహాపాప వినాశనార్థం అని పవిత్ర గంగా స్నానం అహంకరిష్యే అని చెప్పుకోవాలి. గంగా స్నానం సంకల్పంలో ఇందుకోసం చేస్తున్నాము, ఏమో శరీరంతో చేశాము, మనస్సుతో చేశాము, మరేం చేసామో తెలియదు, ఇంకా భయంకర రోగాలు గేగాలు వస్తాయి, రోగాలు పోవడానికి మేము స్నానం చేస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి. ఆ చెప్పేటప్పుడు అఘమరక్షణం అని ఒక ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంటుంది, సకల అఘ వినాశనార్థం అని చెప్పుకుని అప్పుడు ఈ రెండు చెవులు ముక్కు వేళ్లతో మూసుకుని గట్టిగా బుడుంగను ములగాలి. ఆ ములిగి స్నానం చేసిన తర్వాత మీ ఇష్టం, ఇక తర్వాత మీ ఇష్టం ఈత కొడతారో ఇంకోటి కొడతారో ఏదైనా కొట్టుకోండి, ఏమీ లేకపోతే ఒడ్డు మీద స్నానం చేయండి. ఒకడు నాతో పాటు వచ్చాడో శిష్యుడు, గజియతగాండి గురువుగారు అన్నాడు. అంటే ఏమిట్రాన్నాను, ఒక గజవి ఇస్తానండి అంతే వాడు గజియతగాడు. కాబట్టి అందరూ గజియతగాడు అంటే నేను నిజంగా నాలాగే ఏనుగులో ఇస్తాడు అనుకున్నాను. నేనే గజియతగాండి గురువుగారు అన్నాడు. సరిగ్గా గజం రెండో మెట్టు వరకే దిగి తర్వాత పరిగెత్తుకొచ్చాడు. అలాంటి గజయత్గాడు అక్కడి వరకే వెళ్ళండి, స్నానం చేయండి, మొత్తం మీద ఈ స్నానం చేయాలి. ఈయన ఈ విధంగా అఘమర్షణ స్నానం ఆచరించాడు. ఆ తర్వాత హాయిగా శరీరపు ఈ కల్మషం కస్మలం పోయేలాగా చక్కగా రుద్దుకుని స్నానం చేసి ఇసుక మట్టి ఒంటికి బాగా పట్టించి తోముకుని స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యం. ఇవన్నీ అయ్యాక అప్పుడు ఒడ్డుకొచ్చేవారు. ఒడ్డుకొచ్చి ఈ కట్టుకున్న బట్టలతో స్నానం చేశారు కనుక ఈ బట్టలన్నీ శుభ్రంగా అక్కడ ఇసుకలో ఆరేసుకునేవారు. కూడా తెచ్చుకున్న పట్టు బట్టలు కట్టుకునేవారు. పొడి బట్టలతో జపం చేయాలి కనుక ఈ తడి బట్టలు అక్కడ వేసుకుని ఈ పొడి బట్టలు కట్టుకునేవారు. వీళ్ళకి ఒక లాభం ఏంటి తెలిసిన, గాలికి ఏమవుతుందంటే ఇసుకలో అవన్నీ వేసుకుని వీళ్ళు జపం చేసుకుని లేచేసరికి ఈ ఉతికినటువంటి బట్టలు ఆరిపోయేవి గాలికి. పూర్వకాలంలో ఇంత దరిద్రంగా ఉండేది కాదు నేలంతా, మలమూత్రాలతో ఈ రాళ్లతో చెత్తా చెదారంతో ఉండేది కాదు. కొంత జనం తక్కువ, వెళ్ళిన వాళ్ళు కూడా ఔచిత్యం పాటించేవారు. ఎవడన్నా పంచారేసుకుంటే దాని మీద కూర్చునేవారు కాదు, తొక్కేవారు కాదు. పాప ఆయన మడి పంచారేసుకున్నాడు అనుకునేవారట. మడి పంచిని ముట్టుకునేవారు కాదు కనుకే పూర్వం మడి పంచిని అడ్డంగా కట్టేవారు. పూర్వం ఒక ఆవిడ చేదస్తురాలు ఉంది, ఆవిడ ఇంట్లో రోజు మడిచీర కట్టుకునేది. ఆవిడ దొడ్లో ఒక కొబ్బరి చెట్టు ఉండేదిట. ఓ దొంగవాడు వచ్చి కొబ్బరికాయలు పట్టుకుపోయేవాడు. అందుకని ఆవిడ ఒళ్ళు మండిపోయి కొబ్బరి చెట్టు కాయలు ఎవడో రాత్రి రాత్రి పట్టుకుపోతున్నాడు, మడిచీర దీనికి కడితే మడి కనుక ముట్టుకోడు అనుకుని పాపం మడిచీర కొబ్బరి చీర చుట్టింది. దొంగాడికి మడి ఒకటి, కాయలు కోసుకుని చీరలో మూట కట్టుకుపోయాడు వాడు. పూర్వం మడి ఆరేస్తే ఒరే మడి రోజు ముట్టుకోగానేవారు కదా, పాపం అలా ముట్టుకోడేమో దొంగాడు అనుకుందిట. దొంగాడికి మడి లేదు తడి లేదు, వాడికి అన్నీ ఓటే పొడి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ మడి వస్త్రాలు ఎవరు ముట్టుకునేవారు కదా కనుక ఒడ్డు మీద ఆరేసి అప్పుడు చక్క పొడి బట్టలు కట్టుకుని విభూతి రేఖలు పెట్టుకుని హాయిగా ఒడ్డు మీద కూర్చునేవాడు. సంధ్యావందనం మొదలెట్టేవాడు. ఆ తర్వాత సూర్యభగవాను ఆరాధన చేసేవాడు. సైకతస్థలి కర్మసాక్షికరగి, కర్మసాక్షి అంటూ సూర్యుడు, మనం చేసే అన్ని పనులకి సాక్షి సూర్యుడు, అందుకని ఆయనకి కర్మసాక్షి అని పేరు. భక్తితో సూర్యుడిని ఉపాసించేవాడు. సూర్యభగవాను అగ్నిని ఉపాసించకుండా పూర్వకాలంలో మంచినీడు కూడా తగ్గేవారు కాదు, ఒక్క ఆచమనం నీళ్లు తప్ప. ఎంతో కొంత సూర్యుడికి మనం నమస్కారం చెయ్యాలి, సూర్యస్తోత్రం చెయ్యాలి. ఆయన ప్రత్యక్ష దైవం, ఆరోగ్యం ఇస్తాడు. సూర్యకిరణాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎర్రని కిరణాలు మన మీద ప్రసరింపజేస్తే దానివల్ల మనకి క్షయరోగం లాంటి రోగాలు రావు. డి విటమిన్ అనేటటువంటి విటమిన్ అందులోనే ఉంటుంది. ఇప్పుడు డి విటమిన్ తక్కువైపోయి జనాలందరినీ ఒరే కాస్త ఎండల్లో తిరగండి రా అంటున్నారు డాక్టర్లు. ఈ ఇబ్బంది లేకుండా పూర్వం సంధ్యావందనం చేసేవారు. మన వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక గొప్ప జ్ఞానం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, అదే నిజమైన సైన్స్ అంటే. సంధ్యావందనం ఎంత గొప్పదండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ పేపర్లో మూడొంతుల మందికి ఏమని రాశారు తెలుసా, నాకు ఎముకలు పెడుసు అయిపోతున్నాయి, దానివల్ల నేను చచ్చిపోతాను, నడవలేకపోతాను, కాళ్ళు పటపట్లాడుతున్నాయి, దీనికి మందు ఏమిటి అని ఒక పేపర్లో ఓ ప్రశ్న రాసింది ఒక ఆవిడ. వెంటనే కాసేపు ఎండలో తిరగండి, ఉదయిస్తున్న ఎండలో తిరగండి, మీకు డి విటమిన్ వస్తుంది, డి విటమిన్ లోపం వల్ల మీ కాళ్ళు పెడుసు అవుతున్నాయి, మీ పని అయిపోయింది, ఇంతే వాళ్ళు చెప్పింది. కొంచెం మంచివాళ్ళు కనుక అలా చెప్పారు, లేదా ఓ గుప్పి ట్యాబ్లెట్లు ఇస్తాం, మెడికల్ షాప్ కొనుక్కోండి, డి విటమిన్ ట్యాబ్లెట్ అంటారు కొంతమంది. పాప ఆవిడెవరో ఉత్తమమైన డాక్టర్ గారు కాబట్టి కొంచెం మంచి డాక్టర్ గారు కనుక ఈ ఎండలో తిరిగితే నీ ఎముకలు పెళ్ళు అవ్వరా, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పింది. అదే మనం సక్రమంగా నదిలో స్నానం చేసి ఈ తడిసిన వక్షస్థలంతో సూర్యుడికి ఎదురుకుండా నిలబడి నమస్కరించండి. తడి మీద డి విటమిన్ ఇంకా తొందరగా పెడుతుందట. ఎర్రగా ఉన్న సూర్యకిరణములలో డి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. తడి మీద ఉన్న శరీరం బాగా పీల్చుకుంటుంది. పగటిపూట స్నానం చేసినప్పుడు కానీ సాయంత్రం బాగా చెమట పట్టేలా ఆడుకున్న పిల్లలు ఈ చెమటతో కూడిన శరీరంతో అస్తమిస్తున్న సూర్యుని చూస్తే ఈ చెమట ద్వారా లోపలికి విటమిన్ వెళ్ళేదట. అందుకని పూర్వకాలంలో సాయంత్రం పూట ఆడుకోమనేవారు పిల్లల్ని. పొద్దుటకేమో స్నానం చేయాలి, సాయంత్రం ఆడుకున్నాక అప్పుడు స్నానం చేయాలి. ఈ ఆట కూడా సంధ్యా సమయంలో ఆడడం మంచిది పిల్లలకి, దానివల్ల ఆరోగ్యం వస్తుంది. ఇవి గ్రహించి సూర్యుడిని ఉపాసించే విధానాన్ని మన పెద్దలు పెట్టారు. ఆ భగవంతుడు ఆరోగ్యప్రదాత, సూర్యుడిని భక్తి శ్రద్ధలతో ఉపాసించటమే అసలు సంధ్యావందనంలో ముఖ్యమైన ప్రక్రియ. అసలు సంధ్యావందనం అయిన తర్వాత చేసే గాయత్రీ మంత్రంలో సవితా దేవత అని ఉంటుంది. తత్ సవితుర్వరేణ్యం, సవితు అంటే సూర్యుడని అర్థం. శ్రేష్ఠుడై మనకు ఆరోగ్యం ఇచ్చే సూర్యభగవాను మనం ఉపాసిస్తున్నాం మనకు తెలియకుండానే, అందుకని ఆ సూర్యుడికి నమస్కరించాడు. సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి, ఆ తర్వాత సావిత్రి జపం చేసేవాడు, గాయత్రి మంత్రానుష్ఠానం చేసేవాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈలోపు పక్కనున్న శిష్యులంతా నదీ తీరంలో ఉన్న చెట్ల నుంచి యజ్ఞమునకు కావలసిన చితుకులు, యజ్ఞానికి అవసరమైన దర్భలు, నైవేద్యమునకు అవసరమైన పళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చేవారు. ఇవన్నీ పుచ్చుకొని ఈ ఉతికి ఆరేసిన బట్టలు పూర్తిగా ఆరినా ఆరకపోయినా వాటిని తీసి మడత పెట్టి బుధం మీద వేసుకునేవారు. మళ్ళీ ఇంటికి వచ్చే కారేసుకునేవారుగా. అందుకని ఏం చేసేవాడు అనమాట, పల్ల సమిత్ కుశ కుసుమార్థ బహు పదార్థ తతియూ ఉదికిన మడుగు దోవతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చునింటికి ప్రజదన్ను మెచ్చి చూడ. పళ్ళు, సమిధలు, దర్భలు ఇలాంటివన్నీ శిష్యులు పట్టుకొని రాగా వాటిని సేకరించి ఉతికినటువంటి వస్త్రాలు భుజాల మీద వేసుకుని ఈ బ్రహ్మచారులు చదువుకునేటటువంటి పిల్లలంతా కూడా వస్తూ ఉండగా పాఠాలు వల్లి వేస్తూ ఉండగా వాళ్ళందరితో కలిసి ఈయన వచ్చేవాడు. ఈయన ముందు వెనకాతలు ఈ పిల్లలు వస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదట. ఒక మహర్షి, ఆ మహర్షి వెనకాతలు ఆయన శిష్యగణం వస్తున్నట్టుగా ప్రజలు భావించేవారు. సాక్షాత్ బ్రహ్మదేవుడు భూలోకంలో ఈయన రూపంలో వస్తున్నాడేమో, బ్రహ్మ వెనకాతల నారదాది మహర్షులు వస్తున్నారేమో అనుకునేవారు ఈ ప్రవరుణ్ణి, ఆయన శిష్యుల్ని చూసిన ప్రజలు తెగమెచ్చుకునేవారు. ఎప్పుడైనా మనం బాగా చదువుకున్నా, మనలో సంస్కారం ఉన్నా, మనలో ప్రవర్తన బాగున్నా అప్పుడు జనం పొగుడతారు. చదువుకున్నంత మాత్రం చేత పొగడరగా ప్రవర్తన బాగాలేకపోతే తెగ తిడతారు. అందులో అసలు తిట్టడం కోసమే కాసు కూర్చుంటారండి కొంతమంది. నానాయాతన పడి సంపాదించుకున్న కీర్తి అంతా ఓ చిన్న అప్రతిష్టతో పోతుంది. ఈ అప్రతిష్ట ఎప్పుడు వస్తుందా, వీడిని ఎలా పడకూడదామా అని చూసే జనం ఎక్కువ ఉంటారు, కానీ గొప్పతనాన్ని కీర్తించేవాడు తక్కువగా ఉంటారు. లోకం యొక్క లక్షణం ఎటువంటిదంటే, ఎప్పుడు ఎవడిలో లోపం దొరుకుతుందా సమయం చూసి వీడిని అలా అల్లరి చేద్దామని చూస్తారు. అందులో మన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఓ రెండు ఛానల్స్ దానికోసమే కాసు కూర్చుంటాయి. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, సీసీ కెమెరాలు అనమాట. ఇక వీళ్ళ పని ఏమిటంటే, ఏమోలు ఏం దొరుకుతుంది, దీన్ని ఏకేక పీక పీక ఎలా లాగుదాం, కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుగా ఎలా పీకుదాం, వీళ్ళని ఎలా పడకూడదాం, దీన్ని ఎలా గందరగోళం చేస్తామని చూస్తారు. మరి దానివల్ల ఏమొస్తుంది, ఇది సునకానందం అంటారు దీనికి. సునకానందం అంటే తెలుసుకుని మీకు ఇంక దాని గురించి నేను ఎందుకంటే వర్ణించడం అనవసరం. కుక్కకి ఒక విచిత్రమైన ఆనందం ఉంటుంది. రాయి కనపడితే అది ఏం చేస్తుందో మీకు తెలుసు. ఆ ఆనందాన్ని సునకానందము అని పురాణాలు వ్యాఖ్యించాయి. ఎవడైనా నీచమైన ప్రవృత్తితో ఆనందం పొందితే ఆనందమునకు సునకానందం అని పేరెట్టారు. పౌరాణికులు ఎంత గొప్ప వాళ్ళు అంటే అన్నిటికీ పెట్టారు ఒక పేరు. కాకపోతే కొన్నింటిని ఈ వేదికల మీద మేము గట్టిగా వ్యాఖ్యానించలేము. అందువల్ల భగవంతుడు అటువంటి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు సద్బుద్ధినిచ్చుగాక, ఈ దుర్బుద్ధిని పరిహరించుగాక అన్నారు. అసలు పరుల మీద నింద వేయడం తప్పండి, పరుల మీద నింద వేయడం, ఆ నింద వినడం, ఈ రెండూ మహాపాపాలు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా పరదోష కథా విముఖులు, ఇతరుల యొక్క చెడ్డ గురించి ఎక్కువ ఆలోచించరు. తప్పుంటే వాడిని తొందరగా తొలగించుకుని వదిలించుకుంటారట. అసలు పాపాత్ములు దూరంగా పెట్టాలి. ఒక చిన్న మంత్రం చెప్పారు మా చిన్నప్పుడు మా నాన్నగారు. రే రోజు దుద్దు అనుకోరా అన్నారు. ఏమిటి నాన్నగారు దుద్దు అన్నాను, దు అంటే దుష్టులకు, దూ అంటే దూరముగా, దుద్దు దుష్టులకు దూరంగా. ఇంత ఎంత మంచి మంత్రం అది. కాబట్టి వాడు దుష్టుడిని తెలిస్తే రోజు వాడి గురించి తలుచుకుని వీడు ఇలా ఉన్నాడే ఇలా ఉన్నాడే అని ఏడ్చే కంటే వాడిని వదిలించేసుకోమన్నారు. అవసరమైతే 10 రూపాయలు వాడికి పారేసి ఒరే పోరాబాబు నీతో పడలేము అన్నారట. ఎందుకని వాడు ఉన్న దగ్గర నుంచి రోజు వాడి గురించి ఆలోచిస్తాం కదా, ఇంకక్కడి నుంచి మనకి విసుగొచ్చేస్తుంది, వాడి పాపాల్లో మనకి భాగం వస్తుంది. వీడి గురించి ఆలోచించినట్టుగా పుణ్యాత్ముల గురించి ఆలోచించలేము మనం. ఒక దౌర్భాగ్యుడు మన దగ్గర చేరాడంటే ఈ దౌర్భాగ్యుడిని గురించి అస్తమాట ఆలోచించడం వల్ల హరినామస్మరణ పోయి ఈ హరినామస్మరణ శత్రువు యొక్క నామస్మరణ పెరుగుతుంది. అందుకని అటువంటి వాడిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అవి ఏమీ చెయ్యకుండా పవిత్రమైనటువంటి ప్రవర్తనతో శిష్యులతో వచ్చే మహాత్ముడి ప్రవరుడు. అందుకే ప్రజలు ఆయన ఏమి చేసినా మెచ్చుకునేవారు, ఆనందభరితులయ్యేవారు. మా ఊళ్ళో అలాంటి మహాత్ముడు ఉన్నాడండి, పండితుడు, సద్గుణశీలుడు, జ్ఞాని ఉన్నాడు అనుకునేవారు. ఆయన ప్రవర్తన గొప్పదే కాకుండా శీలం గొప్పది, డబ్బున్నవాడు, పండితుడు, నియమనిష్టాగరిష్ఠుడు, పిల్లలకి పాఠం చెప్పి అపార పాండిత్యం ఉన్నవాడు, అన్నిటికీ మించి పెళ్ళైనటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. ఇవన్నీ ఊళ్ళో ఉన్నవాళ్ళు మహారాజులు చూశారు. అందుకని ఆయనకి ఏదో రకంగా దానం చెయ్యాలనుకునేవారట. మహాత్ములకి దానం చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుంది. ఒక కాసు బంగారం పట్టుకొచ్చి ఒక సామాన్యుడికి ఇచ్చిన దానికి, ఒక గొప్ప సద్గుణవంతుడికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది. ఈ కాసు ఇస్తే వాడికి కాసు ఇచ్చిన ఫలితమే, అదే ఒక మహాత్ముడికి ఒక కాసు ఇస్తే కోటి కాసుల దానంతో సమానం అవుతుందట, అంటే కోటి రెట్లు. ఇంకా మాట్లాడితే అక్షయ ఫలితం అని కూడా అంటాడు భాగవతంలో. అయితే ఇతడు అటువంటి ఉత్తముడు గనక చుట్టుపక్కల ఉన్న మహారాజులు కానీ, చిన్న చిన్న రాజులు, పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు అందరూ ఇతన్ని ఒక్కసారైనా ఒప్పించి అతనికి ఏదైనా దానం ఇస్తే బాగుండు, అతను మన దగ్గర దానం పుచ్చుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది అనుకునేవారట. దానాల్లో తక్కిన దానాలు ఎలా ఉన్నా సాలగ్రామం ఒక దానం ఉన్నది, అది పుచ్చుకున్నవాడికి ఇచ్చుకున్నవాడికి పుణ్యం తప్ప దానివల్ల హాని లేదు. సాలగ్రామ దానం దోషం కాదు. అది కూడా పుచ్చుకోవడానికి ఇష్టపడేవాడు కదా ఈయన, ఎందుకంటే నాకు ఎందుకు వచ్చింది ఇతరుల కర్మలు అనేవాట. శీలంబున్ కులముల్ శమంబు దమమున్ చెల్వంబు లేబ్రాయమున్ పోలం దూచియతండే పాత్రుడని ఏ భూపాలుడి వచ్చిన సాలగ్రామము మున్నుగా గొన్నడు మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలం బండునొకప్పుడు తరుగదింటం పాడియు పంటయు. ఈ మహాత్ముడు శీలవంతుడు, ప్రవర్తన మంచిది, సచ్చరిత్ర కలిగిన వాడు, గుణములు ఇంకా గొప్పవి, పవిత్ర వంశంలో పుట్టాడు, ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, లోపలున్న ఇంద్రియాలని అదుపులో పెట్టాడు. దమము అంటే బయట ఉండే ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, పైకి కనబడే ఇంద్రియాలు ఉన్నాయి, ఈ కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, ఇవన్నీ బయటికి కనబడే ఇంద్రియాలు. అదే కామక్రోధాదులు మనకేం కనపడతాయి, అవి కనపడవు. కాబట్టి ఈ లోపలున్నవి కనపడకుండా ఉన్న వాటిని, ఈ బయటికి కనబడే వాటిని కూడా అదుపులో పెట్టేట ఆయన. బయటకు వచ్చే వాటిని అదుపులో పెట్టచ్చు మనం. ఏమో ఒక పరమ సౌందర్యం కనపడింది, చూడాలనిపించిన తప్పు చూడకూడదు అని కళ్ళు మూసుకోవచ్చు. తద్వారా ఈ బయట ఉన్న ఇంద్రియాన్ని మనం అదుపులో పెట్టగలుగుతాం. ఒక చెత్త మాట వినపడింది, చిచ్చి ఈ చెత్త మాట వినకపోవడం అనుకుని చెవులు మూసుకోవచ్చు. తద్వారా ఈ బయట ఉన్న ఇంద్రియాన్ని అదుపులో పెట్టాం. మంచి వాసన ఒకటి వచ్చింది తినేటటువంటి పదార్థం మీద నుంచి, తినేటి పదార్థమైనా అది తినకూడదని నిర్ణయించుకుంటే అబ్బే ఈ వాసన పీల్చను అని టక్కన ముక్కు మూసుకోవచ్చు. ముక్కు మూసుకుంటే ఈ బయట ఉన్న ఇంద్రియం మనం అదుపులో పెట్టినట్టే ఆ వాసనని మనం అదుపులో పెట్టేసాం. కాసేపు చర్మం ఉన్నది, చల్లదనం అంటే ఇష్టపడుతుంది, ఈ పూట నేను చల్లదనాన్ని జయిస్తాను, నాకు స్పర్శ సుఖం వద్దు, నాకు ఏసీ వద్దు అనుకున్నవాడు కావాలంటే బయటికి వెళ్ళిపోయి కూర్చుని తద్వారా ఈ ఏసీ అనే సౌఖ్యం చర్మమునకు తగలకుండా తన చర్మమును అదుపులో పెట్టుకోవచ్చు. హాయిగా ఉంటుందంటే లోపలికి వచ్చుంటే ఇంకా చల్లగా ఉంటుంది ప్రాణానికి. అయినా నాకు చల్లదనం వద్దు, నేను కఠినమైన దీక్షతో వింటాననుకున్నవాడు బయట కూర్చుని వింటాడు. ఆ కూర్చున్నప్పుడు చల్లదనమే ఉండకపోవడమే కాకుండా చక్కగా దోమలు కొడుతూ ఉంటే వాటిని కూడా జయిస్తారు కొంతమంది. దోమలు కొడుతున్నా, పక్కన అప్పుడప్పుడు మాట్లాడే భామలు కొడుతున్నా, తొక్కుతున్నా వాటిని సర్దుకుంటారు. పాప నిన్న ఒక ఆవిడ ఆలస్యంగా వచ్చి కుర్చీలో కూర్చోబోతూ ఆ ముందు కూర్చున్నవాడిని కసిక్కిని తొక్కింది. ఆవిడ కాలు విరిగే ఉంటుంది, అయినా పాపం ఆవిడ జయించింది. అంటే బయటకు కనపడుతున్న ఇంద్రియాన్ని జయించిన పుణ్యాత్ములు ఇక్కడ ఉన్నారు. ఇలా ఈ ఇంద్రియాలను జయించవచ్చు ఎంతో కొంత కష్టపడి, కానీ లోపల ఉంటాయి కొన్ని, అవి కనపడవు. ఆ ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. కోరికలను ఎవడు జయించగలడు? కామము అంటే కోరిక. ఏదో ఒక కోరిక లేకుండా ఎప్పుడో ఒకప్పుడు ఎవడు ఉంటాడండి? ఎంత గొప్పవాడికైనా కోరిక ఉంటుంది. ఆఖరికి నాకు ఉంది కోరిక, కాశీలో చచ్చిపోవాలనే కోరిక. కాబట్టి అది ఒక కోరికగా కామం జయించడం కష్టం. క్రోధాన్ని జయించడం ఎంత కష్టమో నేను మీకు చెప్పేది ఉంది పాపం. ఎక్కడో మీలాంటి మహానుభావులు కాస్త క్రోధాన్ని జయిస్తారు. ఇంకా లోభం, పిసిరిగొట్టుతనాన్ని జయించడం అంటే ఏమిటో మీ దగ్గరే నేర్చుకోవాలి. కొంతైనా లోభం ఉంటుంది, నా దగ్గర కూడా కొంత లోభం ఉండదులేండి. కాబట్టి లోభము జయించలేము. మోహం, నేను, నా పెళ్ళం, నా బిడ్డలు, నా కుటుంబం, నా ఇల్లు, ఇవన్నీ మనిషికి తెలియకుండానే ఒక బంధం అవుతుంది. ఈ బంధాన్ని మోహము అంటారు. ఇది విచిత్ర బంధం అన్నమాట. 4 రోజులు కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీ నాది, ఇందులో ఎందుకు కూర్చున్నావు అంటున్నావా లేదో మనం. ఈ కుర్చీ మన రిజర్వేషన్ అన్నమాట, మనతో పాటు పైకి పట్టుకుపోగలం, అది మన భ్రమ. కాబట్టి ఈ వస్తు వ్యామోహం ఉన్నంత వరకు మోహం పోదు. మదం, అప్పుడెప్పుడైనా నేను గొప్పవాణ్ణి అనుకోకుండా ఎవడుండగలడు. మాత్సర్యం, ఇతరుల యొక్క అభివృద్ధిని చూస్తే ఈర్ష్య పొందకుండా ఎవడు ఉంటాడు? పక్కవాడు బాగుపడ్డాడో వీడి గతగతలాడిపోతాడే. ఈ ఇంద్రియములు కనపడకుండా ఉంటాయి ఈ శత్రువులు, వీటిని అదుపులో పెడితే దాన్ని శమము అంటారు. అంటే ఈ ప్రవరుడి దగ్గర శమము ఉంది, దమము ఉంది, అన్నిటికీ మించి మంచి సౌందర్యం ఉన్నది, లేబ్రాయం, వయస్సు చిన్నది, ఓ 25 ఏళ్ల లోపువాడు. ఇవన్నీ చూచి కొంతమంది మహారాజులు ఇటువంటి పుణ్యాత్ముడికి దానం చేస్తే మన జన్మ చరితార్థం అవుతుందనుకుని రకరకాల వస్తువులు పట్టుకొచ్చేవారు, ఏమీ పుచ్చుకోలేదు ఆయన. చివరికి కొంతమంది అన్నారు, సాలగ్రామం తప్పులేదు కదండి, కనీసం సాలగ్రామమైనా పుచ్చుకోండి అంటే అది కూడా వద్దన్నట్టు. నాకు అసలు ఏ బంధము వద్దు, ఒకసారి పుచ్చుకుంటే దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దేవుడు దేవుడు నాకు సంపద ఉంది, నాకెందుకు బాబు ఈ పరద్రవ్యం అని సాలగ్రామము మున్నుగా కొనడు. సాలగ్రామం వంటి ఏ వస్తువు తీసుకునేవాడు కదట. ఒక అదృష్టం కూడా కలిసి వచ్చింది ఆయనకి. బోలినంత పొలం ఉన్నది, బంగారం ఉన్నది, గృహం ఉంది, దాసదాసీ జనాలు ఉన్నారు, సంపదలు కూడా ఉన్నాయి. ఆయన పుణ్యక్షేత్రాలు ఉన్నాయే, పొలాలు, ఆయన దగ్గర ఉన్న పొలాలు ఎప్పుడూ పండుతూనే ఉంటాయట. వరణానదీ తీరంలో ఉన్నాయి, నదీ తీరంలో ఉండడం వల్ల నీటికి కొరత లేదు, అందువల్ల సాగు బాగున్నది, రకరకాల పంటలట, నవధాన్యములు పండేవిట, కాబట్టి ఆయనకు లోటు లేదు. అందుకే పెక్కు చందాలం వండు ఒకప్పుడున్ తరుగు తింటం పాడియున్ పంటయున్నారు. పాడి పంటకి లోటు లేదు, గోశాలలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పొలాలు బాగా పండుతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి థార్ ఎడారి, రాజస్థాన్ ఎడారికి తీసుకెళ్ళి అక్కడ 1000 ఎకరాలు ఇస్తే ఉపయోగం ఏంటి? ఎడారిలో కూర్చుని మీరు నేను ఇసుక వ్యాపారం చేసుకోవాలి. ఇసుక వ్యాపారం ఎక్కడైతే ఉపయోగం, అక్కడేం ఉపయోగం లేదు. ఆ ఇసుకలో పడితే మన పేక పెసిగినట్టే. కాబట్టి ఎక్కడ ఏది ఉపయోగమో అటువంటి స్థలం ఆయనకి భగవంతుడు ఇచ్చాడు, సుఖంగా బ్రతుకుతున్నాడు. అందువల్ల అదృష్టం ఆయనకి మంచి భార్య కూడా దొరికింది. మీకు నిన్నే చెప్పాగా, భర్త భార్య వాళ్ళిద్దరూ ఒకడు కోసం ఒకడు పుట్టారు. సైగ చేస్తే భర్త ఈవిడ అర్థం చేసుకునేది, ఆవిడ అలా అంటే ఆయన చెప్పిన పని చేసేవాడు. అలాగా సైగలతో భార్యాభర్తలు ఒకరి మనస్సు ఒకళ్ళు ఎరిగి జీవితం గడిపితే ఇహ దాంపత్యం ఎటువంటి సౌఖ్యం ఉంటుందో ఆలోచించండి.